జి సుబ్బలక్ష్మి గారు రచించిన మనసు పొరల్లు అనే కథ విందాం. తెల్లవారుజాము 3 గంటలైంది. మంచి నిద్రలో ఉన్న గురుమూర్తి ఒక్కసారి ఉలిక్కిలి పడి లేచాడు. పక్కన సుమతి ప్రశాంతంగా గాఢ నిద్రలో ఉంది. మళ్ళీ నిద్రపోదామని శత విధాలా ప్రయత్నించాడు, సాధించలేకపోయాడు. లేచి హాల్లోకి వచ్చి టీవీ పెట్టుకొని కూర్చున్నాడన్నమాటే కానీ తనకి ఎందుకు ఇలా అవుతుందన్న ఆలోచన మాత్రం ఆపలేకపోయాడు. గురుమూర్తికి 60 ఏళ్ళు. 3 తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తిని సంపాదించాడు. 4 నెలల క్రితమే అమెరికాలో ఉంటున్న కొడుకు, ఆస్ట్రేలియాలో ఉంటున్న కూతురు సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి గురుమూర్తి షష్ఠి పూర్తిని ఘనంగా జరిపించి వెళ్ళారు. తను ఉన్నత స్థానంలో నిలబడటమే కాకుండా పిల్లల్ని కూడా అంతకంటే ఉన్నతంగా నిలబెట్టాడు. భార్య సుమతి, అనుకూలవతి, మనవలు మనవరాళ్ళు ముచ్చట్లతో హాయిగా గడపాల్సిన అతనికి ఈ మధ్యనే ఈ కొత్త రకం జబ్బు వచ్చింది. అసలు దాన్ని జబ్బు అనాలో లేదా కూడా తెలియటం లేదు అతనికి. రాత్రి పడుకుందామని మంచమెక్కుతాడే కానీ ఎంత దొర్లినా అదేమిటో పాపం 12 దాటితే కానీ కంటి మీద కొనికే రాదు గురుమూర్తికి. కాస్త మంచి నిద్రలోకి వెళ్ళినా కాసేపట్లోనే 2-3 మధ్య ఎవరో తట్టి లేపినట్టుగా మెలకువ వచ్చేస్తుంది. ఏదో చేయాల్సిన పని మర్చిపోయినట్టు, అది చేయకుండానే తన ప్రాణాలు పోతాయేమో అన్న ఆలోచనలు బుర్రలో కింగిరాలు తిరుగుతూ ఉంటాయి. కానీ ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా ఆ చేయవలసిన పని మటుకు గుర్తుకు రాదు. చక్కగా సాగుతున్న గురుమూర్తి జీవితంలో అపశృతిలాగా ఈ అర్థం కాని జబ్బేమిటో అతనికే అర్థం కావట్లేదు. ఆ ఇంట్లో వాళ్ళెవరికీ అంతు పట్టలేదు. అందుకే ఈ సమస్య శరీరానికి సంబంధించిన సమస్య కాదని, మనసుకు సంబంధించిన సమస్య అని తేల్చుకొని సైకియాట్రిస్ట్ని కలవమని సలహా ఇచ్చారు పిల్లలు. మొట్టమొదట మాట వినగానే గురుమూర్తికి ఎక్కడలేని కోపం వచ్చింది. తనకేమైనా పిచ్చెక్కిందనుకుంటున్నారా వీళ్ళందరూ అనుకున్నాడు. కానీ పిల్లలిద్దరూ అతనికి నచ్చ చెప్పారు. చిన్న చిన్న మానసిక సమస్యల కోసం సైకియాట్రిస్ట్ని కలిసిన వాళ్ళందరూ పిచ్చివాళ్ళు కాదని ఎంతో నచ్చ చెప్పిన మీదట ఫేమస్ సైకియాట్రిస్ట్ డాక్టర్ మధుసూదన్ దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాడు గురుమూర్తి. డాక్టర్ మధుసూదన్ గురుమూర్తి టెన్షన్ తగ్గించి మామూలుగా మాట్లాడటానికి వీలుగా చాలాసేపు లోకాభిరామాయణం మాట్లాడాడు. డబ్బు, షేర్లు లాంటి విషయాలు వచ్చేసరికి గురుమూర్తి ఉత్సాహంగా మాట్లాడటం గమనించి వాటి గురించి మరికొన్ని ప్రశ్నలు వేశాడు. కొంత సమయం గడిచేసేపటికి ఆ డాక్టర్కి అర్థమైపోయింది ఈ కేసు గురుమూర్తి చిన్నతనంలోకి తీసుకెళ్తే తప్ప దారి దొరకదని. అందుకని గురుమూర్తి పుట్టిన ఊరు దగ్గర నుంచి, అతని చిన్నతనంలో పెరిగిన పరిస్థితుల గురించి అడగటం మొదలుపెట్టి నెమ్మదిగా అతన్ని ట్రాన్స్లోకి తీసుకెళ్ళాడు. సుమతి ఏకాగ్రతగా వింటుంది. డాక్టర్ అడిగిన ప్రశ్నలన్నింటికి గురుమూర్తి వివరంగా జవాబులు ఇచ్చాడు. మీ తాతగారికి మీ ఊళ్ళో చాలా పేరుండేదన్నారు కదా, ఎటువంటి పేరుంది? అంటే ధనవంతుడనా, మంచివాడనా, పండితుడనా, ఏమని అని అడగటం మొదలుపెట్టాడు. అవునండి, మా ఊరు సోమేశ్వరంలో మా తాతగారికి 50 ఎకరాల మాగాణి ఉండేది. అదీ కాక మెట్టభూమి మరో 10 ఎకరాలు ఉండేది. పొలాల్లో ఇంత పనిచేసే పాలేర్లకి ఇంత పని చేసావు కనుక ఇంత కూలీ తీసుకో అని ఆయన వాళ్ళకి ఎప్పుడు లెక్కలు కట్టే వారు కాదట. నీ కుటుంబానికి ఇంత ఇస్తే హాయిగా బతుకుతావంటూ ఆ కుటుంబాన్ని బట్టి ధాన్యం కొలిచేవారట. మా ఊర్లో ఉన్న సోమేశ్వరాలయానికి కూడా మా తాతగారే ధర్మకర్త. ఆ రోజుల్లోనే ఆయన తర్కంలో సందేహాలు తీర్చుకునేందుకు ఎక్కడెక్కడి నుంచో పండితులు వస్తుండేవారట. మా ఇంట్లో ఏ పూట కూడా 50కి తక్కువ విస్తరులు లేచేవి కాదట. బెల్లం చుట్టూ చేరే చీమల్లాగా మా బంధువులు చాలామంది రకరకాల కారణాలతో మా ఇంట్లోనే తిష్ట వేసేవారట. డాక్టర్ మధ్యలో ఆపి అడిగాడు, అటా అటా అంటున్నారు, స్వయంగా ఈ విషయాలేవి మీకు తెలియవా, ఎవరి దగ్గర విన్నారు అని అడిగాడు. ఆ ట్రాన్స్లోనే జవాబిచ్చాడు గురుమూర్తి, మా నాన్నగారు చెప్పేవారు. నాకు 6 ఏళ్ళుండగా మా తాతగారు పోయారు. ఆయన పోయాక కానీ మా నాన్నకి ఆయన చేసిన అప్పుల సంగతి తెలియలేదట. అడిగిన వారికి లేదనకుండా ప్రతి ఇంట్లోనూ పెళ్లికి శుభకార్యాలకి అప్పులు చేసి అందరి అవసరాలు తీర్చిన ఆయన పోయాక ఆ అప్పులన్నీ బయటపడ్డాయి. అప్పుడే మా నాన్నగారు ఆ ఊరు వదిలి రాజమండ్రి వచ్చేసి చిన్నగా వ్యాపారం మొదలుపెట్టి రూపాయిని పాపాయిలుగా చేసి పెంచేశారు. నాకు కూడా అదే నేర్పించారు, పైసా ఖర్చు పెట్టే ముందు 10 సార్లు ఆలోచించాలనే పాఠాలు చెప్పేవారు. ఆయన బోధన వల్లే నేను ఇంతటి వాడినయ్యాను. కించిత్ గర్వం తొంగి చూసింది గురుమూర్తి గొంతులు. ఇప్పుడు డాక్టర్ కాసేపు ఆలోచించాడు. ఇప్పుడున్న అతని పరిస్థితికి గురుమూర్తికి మనసు బాధపడే అవకాశం లేదు. తండ్రి గురించి చెప్పినప్పుడు కూడా ఎక్కడా అసంతృప్తి కనిపించడం లేదు. అంటే అంతకన్నా చిన్నప్పుడే ఏదో విషయం గురుమూర్తి మనసులో బాగా ముద్రపడి ఉండాలి. మళ్ళీ నెమ్మదిగా సంభాషణని గురుమూర్తి బాల్యం వైపు మళ్ళించాడు డాక్టర్. మీ తాతగారి గురించి మీకు ఇంకా ఏం గుర్తుందో చెప్పండి అని అన్నాడు. మా తాతగారికి నేనంటే చాలా ఇష్టం. రోజు రాత్రి భోజనమయ్యాక ఇంటి ముందు 6 బయట మంచం మీద ఇద్దరం పడుకునేవాళ్ళం. అప్పుడు నేను తాతయ్య పక్కన పడుకొని అలా ఆకాశంలోకి చూస్తుంటే బోర్డుని కథలు చెప్పేవాడు మా తాతయ్య, గబుక్కుని అందుకున్నాడు డాక్టర్. ఏం కథలు చెప్పేవారు అంటే, ఏం కథలంటే పురాణాల్లోవి చాలా కథలు చెప్పేవారు. కథలు చెప్పడమే కాదు, నేను అడిగిన పిచ్చి పిచ్చి ప్రశ్నలకు కూడా సమాధానాలు ఎంతో ఓపిక్గా వివరించేవారు. డాక్టర్ మధ్యలో, పిచ్చి ప్రశ్నలా అంటే, చిన్నగా నవ్వుతూ గురుమూర్తి నెమ్మదిగా అన్నాడు. పిచ్చి ప్రశ్నలు కాకపోతే మరేంటి, దేవుడు మనకే ఇన్ని డబ్బులు ఎందుకు ఇచ్చాడు, మనం వాళ్ళకి ధాన్యం ఎందుకు ఇవ్వాలి, వాళ్ళకి మనం బట్టలు ఇవ్వకపోతే దేవుడు మనకి ముక్కు కోసేస్తాడా, అలాంటి అసలు మనం వాళ్ళకి డబ్బులు ఇచ్చినట్టు దేవుడికి ఎవరు చెప్తారు, లాంటి ఎన్నో ప్రశ్నలు. దానికైనా మన ప్రతి వాళ్ళు మనసులోనూ దేవుడు ఉంటాడు, చూసే వాళ్లకు కనపడతాడు, మనం చూడగలగాలి అంతే అని చెప్పాడు. పైగా ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకో అనేవారు. ఏంటది డాక్టర్ అడిగాడు. ఆఖరికి మనకి మిగిలేవి 2, మనం తిన్నది ఇంకొకరికి పెట్టేదిను. మనం తిన్నది ఈ జన్మలో బతకటానికి పనికొస్తే, ఇంకోళ్ళకి పెట్టింది వచ్చే జన్మలో పనికొస్తుంది అనేవారు. అంత ఖచ్చితంగా చెప్పేవారా అడిగాడు. రోజు అదే పాఠం, నలుగురికి పెట్టడానికి దేవుడు మనకింత డబ్బిచ్చాడు, అలా ఇంకోరికి పెట్టకుండా తినటం పాపం అని చెప్పేవాడు. నీకు నా పేరు పెట్టినందుకు ఆ పేరు నువ్వు సార్థకం చేసుకోవాలి అనేవాడు. డాక్టర్ 1 నిమిషం ఆలోచించాడు. గురుమూర్తి తండ్రి చెప్పిన పాఠాలకి పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి తాతగారు చెప్పిన మాటలు. ఇంతకన్నా అతని బాల్యం గురించి తెలుసుకోవాల్సిందేమీ లేదు అనిపించింది. నెమ్మదిగా గురుమూర్తిని ట్రాన్స్లోంచి బయటికి రప్పించి ఒక్కొక్క ప్రశ్న వేశాడు. మీరు ఏమైనా ధర్మకార్యాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ చేస్తుంటారా అని అడిగాడు. ట్రాన్స్లోంచి బయటికి వచ్చిన గురుమూర్తి, ఎందుకు వచ్చిన ధర్మకార్యాలండి, మన దగ్గర డబ్బులు లేనప్పుడు ఒకడు మనకి సాయం చేయడు, మనం ఎందుకు మన డబ్బులు ఇవ్వాలి, అలా ధర్మకార్యాలంటూ మొదలు పెడితే రేపొద్దున నా పిల్లలు రోడ్డున పడతారు అన్నాడు నిర్మోహమాటంగా. కేసేమిటో అర్థమైపోయింది డాక్టర్కి. గురుమూర్తిని సుమతిని కూర్చోబెట్టి వివరించాడు. చాలా చిన్నతనంలోనే మనకున్నది నలుగురికి పెట్టాలి అని మీ తాతగారు చెప్పిన మాటలు, అలా పెట్టకపోతే పాపం వస్తుంది అన్న భావం మీ మనసులో బాగా మొదలుపడిపోయింది. అది మీకు తెలియకుండానే మీ సబ్కాన్షియస్లో ఉండిపోయింది. పోయిన ఐశ్వర్యాన్ని అంతటిని తిరిగి సంపాదించడానికి మీ నాన్నగారు చాలా కష్టపడవలసి వచ్చింది. ఆ క్రమంలో రూపాయికున్న విలువ ఎంతటిదో దాన్ని చేతిలోంచి జారిపోకుండా ఎలా జాగ్రత్త పడాలో మీరు ఎదుగుతున్న క్రమంలో పాఠాల్లాగా మీకు చెప్పారు మీ నాన్నగారు. జ్ఞానం వచ్చి ఎదుగుతున్నప్పుడు మీ నాన్నగారు చెప్పిన ఉపదేశాలు మీకు అర్థమై బాగానే ఉండబడ్డాయి. ఇతర విషయాలేవి ఆలోచించకుండా పిల్లల కోసం, కుటుంబం కోసం కష్టపడి పనిచేస్తూ మంచి స్థాయికి ఎదిగారు. ఇన్నాళ్ళు పని మిమ్మల్ని ఆలోచించనివ్వలేదు. ఇప్పుడు 60 ఏళ్ళలో పడి పని ఒత్తిడి తగ్గింది, పని గురించిన ఆలోచనలు తగ్గాయి. సరిగ్గా ఇప్పుడే ఎప్పుడో చిన్నప్పుడు మీ మెదడులో ముద్ర వేసిన మీ తాతగారు చెప్పిన విషయాలు మీకు తెలియకుండానే మీ ఆలోచనల్లోంచి బయటికి వస్తున్నాయి. ముఖ్యంగా మీరు ఈ పనులు ఆలోచనలు మాని సుషుప్తావస్థలోకి వెళ్ళినప్పుడు అవి గుర్తుకొస్తున్నాయి. మీకు తెలియకుండానే మిమ్మల్ని దాన ధర్మాలు చేయమంటున్నాయి. అలా చేయకపోతే వచ్చే జన్మలో ఈ దేవుడు మీకు మంచి చేయడు అన్న మీ తాతగారి మాట మీకు సబ్కాన్షియస్లోంచి బయటకు వస్తుంది. అందుకనే నిద్రలోంచి ఉలిక్కి పడిలేస్తున్నారు. ఏ పని చేయటం మర్చిపోయానా అని సతమతమవుతున్నారు. పాప భీతి మీకు నిద్ర లేకుండా చేస్తుంది. డాక్టర్ చెప్పింది శ్రద్ధగా వింటున్న గురుమూర్తి, సుమతి తెల్లబోయారు. చిన్నతనంలో జరిగినవి ఇంకా అంత ప్రభావం చూపిస్తాయా? ఆశ్చర్యంగా అడిగాడు గురుమూర్తి. తప్పకుండా చూపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, భయాలే చూడండి. చిన్నప్పుడెప్పుడో పూచాడికి ఇచ్చేస్తాను, రూమ్లో పెట్టి తాళం వేసేస్తాను అంటూ పిల్లల్ని భయపెడుతూ ఉంటారు తల్లిదండ్రులు. అప్పుడు చెప్పిన ఆ మాటకి ఆ పిల్లలు పెద్దయ్యాక కూడా ఆ భయం పోకుండా అలాగే ఉంటారు. కొందరికి చీకటంటే భయం, మరికొందరికి ఎత్తులంటే భయం, ఇంకొందరికి ఒంటరిగా ఉండటం భయం. ఇలాంటి ఫోబియాలన్నింటినీ చిన్నతనంలో మన పెద్దవాళ్ళు వేసిన ముద్రలే. కానీ నాది భయం కాదే? అడిగాడు గురుమూర్తి. నిజమే, మీది మరో రకమైన భయం. చిన్నప్పుడే మీ తాతగారు మీ బుర్రలో పాపభీతిని ప్రవేశపెట్టారు. మీరు మీ నాన్నగారి పాఠాలు ఫాలో అయిపోయి బిజీగా ఉన్ననాళ్ళు మీకు అది గుర్తు రాలేదు. కానీ ఎప్పుడైతే సంపాదన మీద మీరు అంత దృష్టి పెట్టవలసిన అవసరం లేకపోయిందో అప్పుడు మీ బుర్రలో ఎక్కడో ఒక మూలగా సబ్కాన్షియస్లో దాగి ఉన్న ఈ పాపభీతి బయటికి వచ్చింది. దానివల్ల ఇంత సంపాదించాను, ఎవరికి ఒక్క పైసా కూడా దానం చేసి ఘోరంత పుణ్యమైన సంపాదించుకోలేకపోయానే అని, వచ్చే జన్మ ఎలా ఉంటుందో అన్న ఆలోచనతో మొదలైన మీ ఆందోళన మిమ్మల్ని నిద్రపోనికుండా చేస్తుంది. ఎటొచ్చి చేయవలసిన పని ఏమిటో తెలియకే మీరు ఆందోళన పడుతున్నారు. డాక్టర్ చెప్పింది విన్న గురుమూర్తి మొహం చేదు తిన్నట్టుగా అయిపోయింది. అంటే ఇప్పుడు నాకు ఉన్నదంతా దానం చేసేస్తే కానీ నాకు నిద్ర పట్టదా? విసురుగా అడిగాడు డాక్టర్ని. డాక్టర్ క్లుప్తంగా నవ్వాడు. కాదండి, పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు మీ మెదడులో తిరుగుతూ ఉన్నాయి కనుక సబ్కాన్షియస్లో అలాంటి భావాలు ఉన్నాయని ఇప్పుడు నేను చెప్పాకే కదా మీకు తెలిసింది. మీరు నిద్ర మధ్యలో ఎందుకు లేస్తున్నారో కారణం తెలిసింది కనుక దాన్ని ఎలా నివారించుకోవాలో తెలుసుకోవటం కష్టం కాదు, సుమతి కల్పించుకుంది మధ్యలో. అంటే ఇప్పుడు మేమేం చేయాలో చెప్పండి సార్ ప్లీజ్, అంది డాక్టర్తో. చూడండమ్మా, ఆయనకి ప్రపంచ జ్ఞానం ఉంది, లోకం తీరు తెలిసినవారు. ప్రతి మనిషిలోనూ మంచి చెడు రెండు ఉంటాయి. మెదడులో రెండు విరుద్ధమైన భావాలు, వాటిని విశ్లేషించుకొని ఏదో ఒకదాని వైపు మొక్కటం ఆ మనిషి వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మీ వారు తాతగారి మాట పాటిస్తారో, మీ తండ్రి గారు చెప్పిన పాఠాలు అనుసరిస్తారో అనే విఘ్నతతో తేల్చుకోవాలి.
బయట వాళ్ళం ఆయనని ఆదేశించి చేయించే పని కాదది అన్నాడు డాక్టర్. డాక్టర్ దగ్గర సెలవు తీసుకుని ఇంటికి బయలుదేరారు భార్యాభర్తలు. దీర్ఘాలోచనలో ఉన్న గురుమూర్తిని కదిలించే సాహసం చేయలేకపోయింది సుమతి. ఇంటికి రాగానే తన వ్యవహారాలన్నింటిని చూసే సెక్రటరీకి ఫోన్ చేశాడు గురుమూర్తి. అటు అతను లైన్లోకి రాగానే, చూడు ఆనంద్, నేను చెప్పేది శ్రద్ధగా విను. మనకు వచ్చే లాభాలన్నింటిలోనూ 10% విడిగా పెట్టి ఒక ట్రస్ట్లా ఏర్పాటు చేయి. ఆ ట్రస్ట్కి నేను, నా భార్య, పిల్లలు, మా ఫ్యామిలీ లాయరు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా ఉంటాం. ఆ ట్రస్ట్ ద్వారా ఎవరెవరికి ఎలాంటి సహాయాలు అందించాలో నిజాయితీగా సమాచారం అందించే ఒక కమిటీని ఏర్పాటు చేయి. తిండి, పట్ట, నీడ, వైద్యం, విద్య, ఎటువంటి సహాయమైనా సరే అది అందుకునే వారికి సవ్యంగా చేరాలి. ఇవన్నీ మన లాయర్తో మాట్లాడి ఫైల్ తయారు చేయించు అంటూ ఫోన్ పెట్టేశాడు. అంతా వింటున్న సుమతి, మీరు ట్రస్ట్ పెడతారా అని అడిగింది ఆశ్చర్యంగా. ఏం ఆశ్చర్యం ఎందుకు? ఆశ్చర్యం అని కాదు, ఇంత సంపాదించారు కదా, ఒక్క 10% ఎందుకు? ఇంకాస్త ఎక్కువ ఇస్తే మరికొంతమందికి ఉపయోగపడుతుంది కదా అని. మీకు కూడా హాయిగా నిద్రపడుతుంది, డాక్టర్ మాటలు మనసులో మెదులుతుంటే అంది సుమతి. గురుమూర్తి నవ్వాడు. ఇది నేను నా నిద్ర కోసం చేస్తున్నది కాదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినందుకు నా మనసులో ఏ భావాలు మెదులుతున్నాయి అనే స్పష్టత నాకు వచ్చింది. అంత మాత్రం చేత నేను నా డబ్బంతా దానం చేసేనక్కర్లేదు. ఆయనే అన్నాడు కదా, నా విఘ్నతను వినియోగించుకోమని. లోకం తీరు ఎలాంటిదో చూస్తున్నావుగా, ఉట్టినే వస్తుందంటే ఎంతమందో ఇవ్వబడతారు. అలా అడిగిన వాళ్ళందరికీ తాతగారుల అర్థంపర్థం లేకుండా ఇచ్చుకుంటూ పోతే మన పిల్లలు కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబడాల్సి వస్తుంది. అందుకే పెద్దలంటారు, తనకు మాలిన ధర్మం పనికిరాదని. అలాగని మా నాన్నగారిలాగా అస్సలు ఎవ్వరికీ ఇవ్వకుండా విదల్చకుండా ఉండలేం. మనకు కూడా మనసంటూ ఒకటి ఉంటుంది కదా. అందుకే ఆ ఇద్దరి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని నేను నా పని చేస్తున్నాను. విసిరేటప్పుడు కూడా ఎంచి విసిరేయమంటారు పెద్దలు. ఇప్పుడు నేను ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి 10వ వంతు అవసరమైన వాళ్ళకి ఇవ్వటంలో నాకు నా పిల్లలకి వచ్చే నష్టం ఏమీ ఉండదు. అందుకనే మధ్య మార్గంగా నేను ఈ పద్ధతి ఎంచుకున్నాను. అప్పుడు ఎంత కష్టపడినా సంపాదించుకున్న సొమ్ము అపాత్రల పాలవ్వదు. కళ్ళప్ప చెప్పి అతని మాటలు వింటున్న సుమతి పక్కనే కూర్చుని, సుమతి, ద్వైతీ భావాల మధ్య నలిగే నా మనసుకి ఒక మార్గం చూపించాను, ఇక నాకు హాయిగా నిద్రపడుతుంది అంటూ నవ్వుతూ ఉన్నాడు గురుమూర్తి. సుమతి సంతోషంగా నవ్వింది అతనితో పాటు.